వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఇంకొక మాట కూడా చదువుతామండి, కొత్త నిబంధన గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట సూచితని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లకు తండ్రి పరిశుద్ధురానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, నీ వాక్యము చెంత చేరిన మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నీ ధర్మశాస్త్ర గ్రంథమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా మా కన్నులు తెరువుమని నీ సన్నిధిలో అడుగుతున్నాం. గ్రహింపలేని గూఢమైన సంగతులను నాయన మరి సహాయం చేయండి నా ప్రభువా. నాయన మేం సిద్ధపడిందే కాదు, కాని నీ ఆత్మ అభిషేకాన్ని కూడా దయచేయమని మీ పాద సంధిలో అడుగుచుంటున్నాం. ఈ రోజున యొక్క కాన్ఫరెన్స్ లో ఉన్న బిడలతో మీరెవరితో మాట్లాడనా ఇంటున్నారో ప్రభువా మీరు జ్ఞాపకము చేసుకుని తండ్రి నీ అమూల్యమైన వాక్కులను వినిపించి మా జీవితాలకు మేలుకరంగా అనేకులకు ఉపయోగకరంగా మా ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి రీతిలో ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధమైన నామం బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం ఈ రెండు మాటల్లో కూడా చూస్తే పై దాంట్లో దానియేలు గ్రంథంలో తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను అని రాయబడింది. మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రేపు పరలోకానికి నిత్య జీవానికి మనం వెళ్లినటువంటి తర్వాత అక్కడ ఒక గ్రంథము కాదు, కానీ చాలా గ్రంథాలు ఉంటాయి అనేటువంటిది ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. అయితే ఈ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయా లేదా అనేటువంటిది మనం చెక్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అసలు ఎన్ని గ్రంథాలుంటాయి, ఏ గ్రంథంలో మన పేర్లు ఉండాలి అనేటువంటిది ఈ రోజున కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవే గ్రంథాలు అని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, కానీ నేను నేర్చుకున్నటువంటి కొన్ని గ్రంథాల గురించి ఈ రోజున మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. స్కూల్లో టీచర్స్ ఎవరన్నా ఉంటే స్కూల్లో తెలుసండి, స్కూల్లో కూడా చాలా రిజిస్టర్స్ ఉంటాయి. అటెండెన్స్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది, తర్వాత మార్కుల రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. ఈ రకంగా పేరెంట్స్ మీటింగ్ పెడితే పేరెంట్స్ మీటింగ్ రిజిస్టర్ అని, ప్రతి దానిలో కూడా ఒకే రిజిస్టర్ అనేది కాదు, కానీ వివిధ రకాలైనటువంటి వేరు పేర్లతో చాలా రకాలైనటువంటి రిజిస్టర్స్ ఉంటాయి. మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు పుట్టగానే వెంటనే దానిని పుట్టినటువంటి రిజిస్టర్, సో బర్త్ రిజిస్టర్ ఉంటుంది. తర్వాత ఎవరైనా చనిపోతే డెత్ రిజిస్టర్ ఉంటుంది. బర్త్ రిజిస్టర్ డెత్ రిజిస్టర్స్ అనేవి మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనం ఒక టికెట్ని ఎక్కడికన్నా వెళ్లాలని రిజర్వేషన్ చేసుకున్నప్పుడు, ఆ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత మనం ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా ఆ ఎంట్రన్స్ దగ్గర ఆ లిస్ట్ ఒకటి, ఎవరెవరి పేర్లు ఏ సీట్లు అనేటువంటిది ఆ రిజిస్టర్ అక్కడ ఆ లిస్ట్ అంటిస్తూ ఉంటారు. సో ఒకవేళ మనం కాస్త స్టేషన్ లో స్టార్టింగ్ స్టేషన్ లో ఎక్కేటప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా నా పేరు ఉందా లేదా లిస్ట్ లో అని చెక్ చేసుకుంటూ ఉంటారు. సో మనము యాక్చువల్ గా రిజర్వేషన్ చేసుకున్నాం, ఖచ్చితంగా ఉంటుందని తెలుసు, అయినప్పటికీ కూడా మనం మనుషులంగా ఉందా లేదా అనేటువంటిది మనము చెక్ చేసుకుంటూ ఉంటాం. సో మనం ఆ లిస్ట్ లో మన పేరు ఉండాలి అని అంటే దానికి తగినట్లుగా మనము మన టికెట్ ని రిజర్వ్ చేసుకున్నటువంటి వాళ్ళమై మనం ఉన్నప్పుడు మన పేరు ఉంటా ఉంటది. సో ఈ రోజున దేవుని గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని పుస్తకాల గురించి నేను ఈ రోజున మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి పుస్తకాన్ని మనం చూస్తే గ్రంథాన్ని కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇక్కడ మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏంటంటేనండి, ఈవెన్ మన అందరికీ చాలా మంది విమెన్ ఉన్నారు కాబట్టి విమెన్ అందరికీ కూడా తెలుసు, యాక్చువల్ గా మనం ఒక బేబీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే వాళ్ళు ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు. కానీ ఇక్కడ మనం మాటను చూస్తే నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపోయిన దినములన్నీ కూడా నీ గ్రంథంలో, ఈవెన్ డాక్టర్స్ కూడా యావరేజ్ డేట్స్ చెప్తారు కానీ కరెక్ట్ డేట్ ఎవరు చెప్పలేరు. అది ఒక దేవాది దేవునికి మాత్రమే తెలుస్తోంది. మన దినములన్నీ కూడా ఒక గ్రంథములో వ్రాయబడి ఉంటాట. మనం ఏ రోజు ఏం చేస్తాం, ఒక విధంగా చెప్పాలంటే మన డైరీ. సో ఆ బుక్ ఆఫ్ లివింగ్ అంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషుల యొక్క ఆ చరిత్రలన్నీ కూడా, వాళ్ళ దిన జీవితం అంతా కూడా వ్రాయబడడానికి ఒక ఒక బుక్ ఉంటుంది. సో దానిని బుక్ ఆఫ్ లివింగ్, అంటే ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ జననాల యొక్క సంబంధించినటువంటి ఒక పుస్తకం అనేది ఉంటూ ఉంది. సో జీవించిన ప్రతి ఒక్కరి నేమ్ కూడా ఆ గ్రంథంలో ఉంటుంది. అందుకే హెబ్రీ 10:7 కూడా దేవుడు ఏమంటాడంటే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు నేను ఇదిగో వచ్చి ఉన్నాను అనేటువంటిది. సో దేవుడు కూడా మరి యేసుక్రీస్తు ఆయన జీవితాన్ని కూడా గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారముగా నేను ఈ లోకానికి వచ్చాను అనేటువంటిది చెప్తున్నారు. సో మొట్టమొదటి బుక్ ఏంటంటే లివింగ్ బీయింగ్స్, బుక్ ఆఫ్ లివింగ్. ఈ భూమి మీద ఎవరెవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళ సమయాలేంటో, వాళ్ళ పరిస్థితులేంటో వాళ్ళ గురించి వ్రాయబడినటువంటి ఒక బుక్ ఉంటుందండి, బుక్ ఆఫ్ లివింగ్. సో దీనిలో మన అందరి పేర్లు ఉంటాయి. మనం దాని గురించి మరి టెన్షన్ పడాల్సినటువంటి అవసరమేమీ లేదు. సో దేవుని గ్రంథంలో వ్రాయబడినటువంటి రెండవ బుక్ గురించి, ఇంకొక బుక్ గురించి చూద్దాం. కీర్తనల గ్రంథము 56:8 మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 56:8 నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును గదా. కింద చూస్తే కవిలే అంటే గ్రంథము లేక పుస్తకము అని రాయబడి ఉంటుంది. ఇంకొక పుస్తకం ఉంటుందండి, అదేంటంటే బుక్ ఆఫ్ టియర్స్ అండ్ బుక్ ఆఫ్ వాండరింగ్స్, మన కళ్ళ నీళ్లు. మనము ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మనము కళ్ళలోంచి నీళ్లు కార్చామో, ఆయన అంటున్నాడు నీ నువ్వు దేవుని దగ్గర నువ్వు కార్చే ఏ కన్నీరు కూడా వ్యర్థంగా పోదు, నేను వాటన్నిటినీ కూడా నేను నా కవిలలో నేను లెక్క నా కవిలలో ఉన్నాయి అవన్నీ కూడా. నువ్వు వ్యర్థంగా కన్నీరు కార్చాననుకుంటున్నావేమో, నువ్వు దేని కొరకు కన్నీరు కారుస్తున్నావో, నువ్వు ఎంతగా వేదన చెందుతున్నావో, నీ కన్నీటినన్నిటినీ కూడా నేను లెక్కిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఈ రోజున దేని కొరకు మనం ఏడుస్తూ ఉన్నాం? నాకెప్పుడు కూడా ఎప్పుడైనా కళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడు నాకు ఒక్కటే మాట టక్కన గుర్తొచ్చి ఒక భయం వేస్తుంది, ఏంటంటే మోషే అంటాడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇస్రాయేలీలు వాళ్ళు మాకు మాంసం ఎవరు పెడతారు ఏంటి అని వాళ్ళు ఆ ఆహారం గురించి ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మోషే దృష్టికి అసహ్యముగా ఉండెను వాళ్ళ కన్నీళ్లు. మనం ఈ రోజున దేని కొరకు ఏడుస్తున్నాం? మనం ఏడ్చే ఏడుపు అంటే దేవుని దృష్టిలో అసహ్యానికి. ఏంటి వీళ్ళు ఇంత చేసినా ఇంకా నా దగ్గరకు వచ్చి ఏడుస్తూనే ఉంటారా నేను ఇచ్చేదాని గురించి? ఎప్పుడు నాకు అది కావాలి దేవా, నాకు ఇది కావాలి దేవా అని ఏడిపోయినా? ఒకవేళ ఎందుకు ఏడుస్తున్నాం మనం? మన ఏడుపు దేవుని దృష్టికి అసహ్యంగా ఉంటుందా, లేక వాటిని విలువైనటువంటి వాటిగా మరి ఆ కన్నీళ్ళని దేవుడు లెక్కించేటువంటి రీతిలో ఆ గ్రంథంలో రాసుకునేటువంటి రీతిలో మన కన్నీళ్లు ఉంటున్నాయా? మన కన్నీళ్లు ఎలా కారుస్తున్నా? అసహ్యపడేటువంటి, నిజంగానే ఎవరైనా పిల్లలు ఎప్పుడైనా ఏదన్నా అడిగి అది మనం ఇవ్వకపోతే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనకు వాళ్ళ కళ్ళీళ్ళు చూస్తే ఒక విధమైన నువ్వు వేడమాక నాకు ఎలర్జీ వస్తుంది అంటాం కదా. మన ఏడుపు అలాగా ఉంటుందా దేవుని దగ్గర, లేక భారముతో మనము ఏడ్చేటువంటి వారంగా ఉంటున్నామా? మన కన్నీళ్లను కూడా ఆయనట ఆ గ్రంథస్థం చేస్తూ ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నీవు కార్చిన ఏ కన్నీరు కూడా దేవుని దగ్గర వ్యర్థంగా పోదండి. దేవునికి స్తోత్రం చెప్దాం. మన ప్రతి కన్నీటిని ఆయన లెక్కించేటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఎప్పుడైనా నువ్వు వ్యర్థంగా దేవునికి కోపం వచ్చే రీతిలో ఎన్నిసార్లు చేసినా కూడా ఒకవేళ అలాగే ఏడుస్తున్నావా? అటువంటి ఏడుపైతే ఒక్కసారి ఈ రోజున జ్ఞాపకం చేసుకో. మోషే అన్నటువంటి మాటలు నా దృష్టికి, మోషే దృష్టికి కూడా వాళ్ళ ఏడుపు మరి అసహ్యంగా ఉందట. ఒకవేళ అటువంటి ఏడుపు మనం ఏడుస్తున్నామా? ఒకసారి అట్లాంటి ఏడుపు ఏడుస్తూ ఉంటే ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నేను కార్చే కన్నీళ్లు నీ దృష్టికి అసహ్యంగా ఉంటున్నాయా, లేక నువ్వు లెక్కించే రీతిలో నా కన్నీరు ఉంటుందా? జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట కూడా అంటాడు, నీ సంచారములను కూడా లెక్కిస్తూ ఉన్నాడు. ఒకవేళ నాకు చాలా అంటే అనుభవం ఏంటంటే, ఒక చిన్న ఎప్పుడైనా ఒక స్పీకర్ని ఎవరైనా పిలిచారనుకోండి, జనరల్ గా ఒక చిన్న సంఘం వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ స్పీకర్ కి ఆ యొక్క దారి ఖర్చులు ఇచ్చేటప్పుడు జనరల్ గా మిషనరీస్ గంటే అంటే నా భర్త మిషనరీగా చిన్నపిల్లల మధ్యలో పరిచయం చేస్తూ ఉంటారు కాబట్టి నాకు ఈ అనుభవం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే సపోజ్ ఖమ్మం నుంచి వరంగల్ స్పీకర్ గా పిలిచారనుకోండి, వీళ్ళ ఫేర్స్ ఎంత ఉంటాయి, వాళ్ళు ఆ డే మన దగ్గర వాడినందుకు ఎంత ఇవ్వాలి అనేటువంటిది లెక్కేసుకొని స్పీకర్స్ కి సంఘాలు ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మన దేవుడట ఆయన మన ఆ మన డే మన ఖర్చులే కాదండి, మన సంచారం, మనం ఈ యొక్క ప్రోగ్రామ్ కి మీటింగ్ కి దేవుని కొరకు వాడబడ్డానికి మనం సిద్ధపడుతున్నటువంటి నాటి నుంచి మనం ఎంతైతే వెచ్చిస్తున్నామో ఆ ప్రతి సమయాన్ని కూడా మన సంచారాన్ని, నాట్ ఓన్లీ మన ట్రావెల్ పరిచయ కొరకు మనం ట్రావెల్ చేసేటువంటి ఆ సమయమే కాదు గాని ఆ ప్రయాణము కొరకు మనం ఇక్కడ సిద్ధపడేటువంటి సమయాన్ని, మన వెయిటింగ్ పీరియడ్ ని, వీటన్నిటిని కూడా దేవుడు లెక్కించేటవాడిగా ఉంటున్నాడు. అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే నువ్వు బస్టాండ్ లో ఎన్ని అవర్స్ వెయిట్ చేస్తావో ఆ వెయిటింగ్ పీరియడ్ ని కూడా నువ్వు దేవుని కొరకు ఎంత సమయాన్ని ఖర్చు పెట్టావు అనేటువంటిది దేవుడు వాటన్నిటిని కూడా లెక్కించి మన లెక్కించేటువంటి గొప్ప దేవుడుగా నీ ప్రతి అడుగును ఆయన లెక్కిస్తున్నాడు, నీ సంచారాన్ని లెక్కిస్తున్నాడు, వాటన్నిటిని కూడా గ్రంథస్థము చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో మొదటిగా బుక్ ఆఫ్ లివింగ్, ఎవరైతే ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళయన్నీ కూడా ప్రతి దినము కూడా వ్రాయబడేటువంటి ఒక గ్రంథం ఉంటుందని. రెండోది బుక్ ఆఫ్ టియర్స్ అండ్ వాండరింగ్స్, మనం ఏడ్చేటువంటి ఏడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ఏడుపులన్నీ కూడా మన కన్నీళ్లన్నీ కూడా ఆయన యొక్క గ్రంథస్థము చేయబడుతున్నాయని. మనం ఆయన కొరకు చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో కదా, మరి దక్షిణ దేశపు ఆ యొక్క రాణి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఎక్కడి నుంచో కొన్ని వేల మైళ్ళ కిలోమీటర్ల నుంచి ఆమె ప్రయాణం చేసి వచ్చింది. ఆమె యొక్క ఆ దాన్నన్నింటినీ కూడా దేవుడు తన గ్రంథంలో లిఖితము చేసేటువంటి గొప్ప దేవుడు అండి. మన దేనిని కూడా ఆయన వ్యర్థం, శిష్యుడని గిన్నెడు చల్లనీళ్ళిస్తే చల్లనీళ్ళ ప్రతిఫలాన్ని పోగొట్టుకోరన్నప్పుడు మనం ఆయన పరిచయ కొరకు చేసే ప్రతిదాన్ని కూడా ఆయన గ్రంథస్థము చేసేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. మరి రెండో రాజుల గ్రంథం 20:3 చూస్తే అక్కడ హిస్కియా ప్రార్థన చేస్తే ఏమంటాడంటే, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకుని హిస్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించాను. తర్వాత 5 చూస్తే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతైన హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచట సూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినం నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. సో మన ప్రతి కన్నీటిని కూడా ఆయన లెక్కించి గ్రంథస్థము చేసుకుని మనల్ని జ్ఞాపకము చేసుకునేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో మొట్టమొదటిగా చూస్తే మరి జీ బుక్ ఆఫ్ లివింగ్ అంటే ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, మనం ఒక విధంగా చెప్పాలంటే మన ప్రతి దినము కూడా వ్రాయబడేటువంటి ఒక గ్రంథం ఆయన దగ్గర ఉంటుందని జ్ఞాపకం చేసుకున్నాం. రెండోదిగా చూస్తే బుక్ ఆఫ్ టియర్స్ అండ్ వాండరింగ్స్ అంటే మన సంచారాల గ్రంథము, మన కన్నీటి గ్రంథము కూడా, మన కన్నీళ్లు విడిచేటువంటి ఆ యొక్క ఆ గ్రంథము కూడా ఆయన దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సో మూడోదిగా చూద్దాం మనం. మూడోదిగా చూస్తే మలాకి గ్రంథము 3:16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఇంకొక బుక్ కూడా ఉందండి ఆయన సముఖంలో ఉందట. ఇంకొక బుక్ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము. ఈ రోజున ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి మనము ఆయనని ఎన్నిసార్లు స్మరిస్తున్నాం, మనం ఏమి చేస్తున్నాం, మరి మనం ఏమేమి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా మన మాటలు మనం ఏమేం మాట్లాడుకుంటున్నాం అవన్నీ కూడా ఒక గ్రంథంలో మన మాటలన్నీ కూడా వ్రాయబడినటువంటి ఒక గ్రంథం ఉంటూ ఉందట. జ్ఞాపకం చేసుకుందాం ఏం మాట్లాడుతూ ఉన్నాం మనం, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం, ఒక ఇద్దరు కలిశారు అనంటే ఎప్పుడు కూడా వారిద్దరి మధ్యలో మూడో వ్యక్తి గురించినటువంటి మాటలు ఉంటూ ఉంటాయి. మనం దేవుని బిడ్డలంగా మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఇద్దరం ఎవరన్నా కూర్చున్నప్పుడు మన ఇద్దరికి సంబంధించిన మాటలు మనం మాట్లాడుకోవడం మంచిది, మూడో వ్యక్తి గురించి కాదు. ఎందుకంటే మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలము అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ని కలిగి ఉన్నాం కాబట్టి మనం మాట్లాడేటువంటి భయభక్తు అందరి మాటలు కాదండి. ఇక్కడ భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. సో ఇదొక స్పెషల్ బుక్ ఏంటంటే, అందరి గురించినటువంటి ఒక గ్రంథం వేరైతే ఇక్కడ ఆయన యందు భయభక్తులు గలవారు వారు మాట్లాడుకుంటూ ఉండగా ఆయన మరి ఆయనను స్మరిస్తూ ఉన్నటువంటి సందర్భాలు గాని ఇవన్నీ కూడా ఒక గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నాయట. మరి అన్ని సాధ్యమేనంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు వాయిస్ టైపింగ్స్ కూడా వచ్చేసాయి, మీకు తెలుసోలేదు. మనం మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా అవి టైప్ పడిపోతా ఉంటాయి. అలాగే మరి ఆయన గ్రంథంలో కూడా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన మాటలన్నీ కూడా ఆ గ్రంథంలో టైప్ అవుతూ ఉన్నామేమో. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఏమి మనము మాట్లాడుతూ ఉన్నాం మన మాటలు. అందుకే నీ నోటికి కళ్ళం పెట్టుకోమంటాడు యాకోబు. ద యోబు భక్తుడు అంటాడు, నా నాలుకతో నేను మరి ఎక్కువగా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడను. జీవ మరణములు నాలుక వశము అనే సామెతల గ్రంథం చెప్తా ఉంది. సో మనం ఏం మాటలు మాట్లాడుతున్నాం, మన మాటలన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖితం అవుతున్నాయని తెలుసా? ఏం మాటలు మాట్లాడుతున్నాం? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా? దంబపు మాటలు మాట్లాడుతున్నామా? పోకిరి మాటలు మాట్లాడుతున్నామా? కల్పన మాటలు మాట్లాడుతున్నామా? ఏం మాట్లాడుతున్నామండి? అపొస్తలుల కార్యములు 10:4 చూస్తే అది కొర్నేలి ఇంటి విషయం మనందరికీ తెలుసండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎంత గొప్ప దేవుడండి! మనము చేసే దేనిని కూడా ఆయన విడిచిపెట్టడు. ఒకవేళ మనుషులకు మనం ఎంత సహాయము చేసినా, మనం ఎన్ని మేలులు చేసినా, 100 మేలు 99 చేసి ఒకటి చేయకపోతే మనం ఏమి చేయని వారమవుతామేమో. మన ఇంట్లో కావచ్చు, మన సొంత వారి మధ్యలో. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనము చేసే ప్రతి దానిని కూడా ఆయన గ్రంథములో లిఖితము చేసేటువంటి గొప్ప దేవుడు. నీవు మాట్లాడే ప్రతి మాట, నీవు చేసేటువంటి ప్రతి స్మరణ ఆయన గ్రంథములో వ్రాయబడి ఉంటున్నాయనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి మత్తయి సువార్త 12:36-37 చూస్తే, నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క అప్పజెప్పవలెను. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడివని తీర్పు నందువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందువు. దేవుడు ఆ రోజున బుక్ ఓపెన్ చేస్తాడము, ఇక నువ్వు పలానా సమయమైన పలానా వాళ్ల గురించి పలానా రీతిగా మాట్లాడు. లేదు ప్రభు, నేను మాట్లాడలేదు అనంటే, ఇదిగో ఇక్కడ నా గ్రంథంలో ఆల్రెడీ రికార్డ్ అయ్యిందమ్మా నువ్వు మాట్లాడింది. రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉంటున్నాయండి మన మీద. సో మనము జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి, మన నోటిని బట్టి, మనం మాట్లాడే మాటల్ని బట్టి మనం తీర్పు పొందుతాము, అపరాధులమా లేక నీతిమంతులమా అనేటువంటి విషయం. ఎటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం? మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన గ్రంథములో లిఖితములు అవుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో మొదటిగా మనం ఆలోచన చేస్తే, బుక్ ఆఫ్ లివింగ్, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి వాళ్ల గురించినటువంటి మన దీనములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితములైనటువంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండోదిగా చూస్తే, మన కన్నీరు కాచినటువంటి మన కన్నీటి లెక్క ఆయన గ్రంథంలో వ్రాయబడింది. తర్వాత మనం ఆయన కొరకు చేసినటువంటి సంచారాలు, మన ప్రయాణాలు ఆయన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. సో ప్రతి నెల నేను ఏ రోజు ఎక్కడికి వెళ్లాను అనేది నా టూర్ డైరీ రాస్తూ ఉంటాను. సో నేను ఎన్ని గంటలకు బయలుదేరాను, నేను ఎన్ని గంటలకు వచ్చాను అనేటువంటిది. కానీ దేవుని దగ్గర కూడా మన టూర్ డైరీ ఉందంటే నిజంగా ఎంత గొప్ప విషయం కదా. మనం అడుగు పెట్టే ప్రతిది, మనం చేసే ప్రతి ప్రయాణం, ఒకవేళ మన టూర్ డైరీలో నేను 7 గంటలకు బయలుదేరితే నేను ఎన్ని గంటలకు ఎట్టున వచ్చానన్నది రాస్తామేమో, కానీ దేవుడు రాసేటువంటి టూర్ డైరీలో నువ్వు సిద్ధపడడానికి, నీ మనసులో ఆ టూర్ చేయాలని నువ్వు ఎప్పటి నుంచి అయితే దాని కొరకు సిద్ధపడుతున్నావో, వాటన్నిటిని కూడా ఆయన లెక్కించేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. సో మన ప్రాణాలను ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. తర్వాత మనం మాట్లాడేటువంటి మాటల్ని, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థ గ్రంథము, ఆ గ్రంథంలో ఏముంటున్నాయంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మనం ఎన్నిసార్లు ఆయన స్మరణ చేస్తున్నామనేటువంటి ఆ యొక్క గ్రంథాలని మరి ఆయన వ్రాస్తున్నాడు. తర్వాత నాలుగోదిగా చూద్దాం, మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట సూచితని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములయందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పునొందిరి. ఇంకొక గ్రంథం ఉంటుందండి, ఆ గ్రంథం ఏంటంటే మన వర్క్స్ అండ్ డీడ్స్, మనం చేసేటువంటి క్రియలు. ఈ భూమి మీద మనం ఎటువంటి పనులు చేస్తున్నామేమో చేస్తున్నాము, మన పనులన్నీ కూడా ఒక గ్రంథములో వ్రాయబడుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే మాట మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. సో మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలని. ఇది వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటారండి, దవళ సింహాసనపు ఆ తీర్పు. అది విశ్వాసులకు జరిగేటువంటి ఈ తీర్పులో మనము ఆ రోజున మరి ఏమేమి చేశామనేటువంటిది, మన క్రియలన్నీ కూడా దేవుడు అక్కడ మనల్ని లెక్క అడిగేటువంటి రోజు. అక్కడ మనం దేహంతో జరిగించినటువంటి మన ప్రతిక్రియను బట్టి అప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి యోహాన్ సువార్త 5వ అధ్యాయంలో నా మాట విని నన్ను పంపిన మరి నా మాట విని నందు విశ్వాసం ఉంచేటువంటి వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటాడు అంటున్నారు కదా. మరి ఇక్కడ తీర్పు అంటున్నారు ఏంటంటే ఇది విశ్వాసులకు జరిగేటువంటి తీర్పు. అక్కడ మనము ఈ బహుమతులు మెప్పు దేవుడు మనకిచ్చేటువంటి ఆధిక్యతలన్నీ కూడా అక్కడ మనం జీతము ఇవన్నీ కూడా విశ్వాసులు పొందుకునేటువంటిది. ఫైనల్ జడ్జ్మెంట్ అనేది అది వేరు, అది మరి నరకమా లేకపోతే పరలోకమా ఆ జడ్జ్మెంట్ వేరు, గాని ఇది విశ్వాసులకు జరిగేటువంటి ఆ తీర్పుగా ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ మనము ఎలాంటి పనులు చేస్తున్నాం ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి అనేటువంటి గ్రంథాలన్నీ అవన్నీ కూడా దేహముతో జరిగించిన ప్రతిదీ కూడా మరి ఆ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ రోజున ప్రజలు ఎందుకు మరి ఇంత భయంకరంగా ఇన్ని తెలిసి కూడా నిజంగా వింటూ ఉంటే ఈ మధ్య కాలంలో ఇంట్లో మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో మరి కోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా వరకు మన క్రైస్తవ బిడలే విడాకుల కేసుల్లో ఉంటూ ఉన్నారు. ఎంతో మంది క్రైస్తవులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి? మన పిల్లలకు మనం ఏం నేర్పించలేకపోతున్నాం, వారు ఎట్లాంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఏ రకంగా అనేటువంటిది సరైన రీతిలో మరి తల్లిదండ్రులుగా మనం నేర్పలేకపోతున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలా మంది ఏమనుకుంటున్నాడంటే దేవుడు చూస్తున్నాడా, దేవుడు తీర్పు తీరుస్తాడా అని. అందుకే అంటాడు కదా నేను మౌనినై ఉంటి, కీర్తనలు అంటాడు కేవలం నేను మౌనినై ఉంటి నన్ను ఒకవేళ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావేమో, కానీ నేను ప్రతిదీ కూడా లెక్కలోకి తెస్తాను, నేను ప్రతిదీ కూడా తీర్పులోకి తీసుకుని వస్తాను. మీరు చేసే ప్రతి మాట కూడా యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం 6వ వచనం అంటాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండును, నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. ప్రసంగిలో కూడా అంటాడు కదండి 12వ అధ్యాయం 14లో, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. సో ఫోర్త్ బుక్ ఏంటి అనంటే మనము చేసేటువంటి క్రియల గురించినటువంటి, మంచి క్రియ కానివ్వండి చెడ్డ క్రియ కానీ వాటన్నిటిని కూడా ఆయన ఒక గ్రంథములో లిఖితము చేస్తున్నాడు. వర్క్స్ ఆఫ్ మన బుక్ ఆఫ్ డీడ్స్ లైక్ బుక్ ఆఫ్ వర్క్స్. మొట్టమొదటిగా మనం చూసాం బుక్ ఆఫ్ మరి లైఫ్ అంటే జీవించిన ప్రతి వాళ్ళ గురించినటువంటిది. రెండోది రెండో గ్రంథాన్ని మనం చూసాం ఏంటి అనంటే మన యొక్క టీయర్స్ అండ్ వాండరింగ్స్ మన సంచారాలు మన యొక్క కన్నీళ్లు. మూడోది ఏంటి అనంటే జ్ఞాపకార్థ గ్రంథము, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట మనం ఆయన స్మరించే ప్రతి స్మరణ. తర్వాత ఇంకొక బుక్ ఏంటంటే మనం చేసేటువంటి క్రియలన్నీ కూడా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నట్టున్నాం. చివరిగా మనం చూస్తే ద బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథమును వేరొక గ్రంథము అని మనం చదువుతున్నాం. ఈ వేరొక గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడి ఉంటాయి, ఏ పరిస్థితుల్లో అనేటువంటిది మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన సంఖ్యాకాండ 32వ అధ్యాయము 32వ వచనం చూస్తే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానెనను. ఈ సంఘటన మనందరికీ తెలుసు. మరి మోషే యొక్క ధర్మశాస్త్ర గ్రంథం లేదంటే ఆ 10 ఆజ్ఞల కొరకు సీనాయి కొండపైకి వెళ్లినప్పుడు ప్రజలందరూ కూడా మోషే 40 దినాలు మరి రాకపోవడాన్ని బట్టి అహరోనుని వాళ్ళు బాగా విసుకించేసి దూడను తయారు చేయమని చెప్పినప్పుడు కింద వాళ్ళంతా కూడా వాళ్ళ బంగారాలు ఇచ్చి దూడను తయారు చేసుకుని వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా తిరుగుతూ మరి ఆ యొక్క దూడ చుట్టూ మరి పండగలాగా చేస్తూ భయంకరమైనటువంటి ఆ యొక్క విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి సందర్భంలో అప్పుడు మోషే క్రిందికి వచ్చి ఏమంటాడంటే, దేవుడు వాళ్ళని చంపడానికి నిర్ణయించుకున్నటువంటి సమయంలో నువ్వు వాళ్ళ పాపాన్ని పరిహరించావా సరే, లేదంటే నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తీసివేయని చెప్పి మోషే అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు మోషేకి దేవుడు ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయదును. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము పాపము చేసినప్పుడు మన పేరు ఆ గ్రంథంలో నుండి తుడిచివేయబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు చిరస్థాయిగా మన పేరు ఆ గ్రంథములో ఉండేటట్టు. అందుకే అంటాడు, మీ సొంత రక్షణను కొనసాగించుకోండి, మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి, అవి పోనీయకుండా రక్షణ పొందడమే కాదు గాని దాన్ని చివరి వరకు మనము కొనసాగించుకోవడం అనేది మరి అది ఎంతో ముఖ్యమైనటువంటి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. సో ఈ యొక్క మరణాన్ని గురించి, ఈ యొక్క నిత్య మరణం వీటి నుంచి తప్పించుకునేది ఎవరు అనంటే, ఎవరి పేరైతే గ్రంథములో దాఖలై ఉంటుందో వారు మాత్రమే తప్పించుకుంటారు. సో మొట్టమొదటిగా ఎవరైతే పాపం చేస్తారో పాపం చేసినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే తుడి చేస్తాను గాని, నువ్వేదో ఏమను వాళ్ళ పాపాన్ని క్షమించకపోతే నా పేరు తుడిచేయంటే నీ పేరు నేను తుడవను అంటున్నాడు దేవుడు. తర్వాత ఎవరి పేరు యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటుందంటే, రెండోదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథముల నుండి అతని పేరెంత మాత్రమునూ తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సో రెండవది, ఈ యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడి ఉంటాయి అనంటే, మొట్టమొదటిగా మనం చూసాం పాపము చేయనివాడు అంటే పరిశుద్ధుల పేర్లు రాయబడి ఉంటాయి. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన రక్తములో వారి వస్త్రాలను తెలుపు చేసుకుని ఎవరైతే వారి రక్షణ అనుభవాన్ని కలిగి ఉంటారో వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. సో రెండోదిగా ఏమంటున్నాడంటే, ఎవరైతే జయిస్తారో వాళ్ల పేర్లు జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత అంటే ఆల్రెడీ ఎవరి పేర్లు ఉంటున్నాయి, ఎవరైతే జయించేవారు ఉంటున్నారు. మరి దేన్ని జయించాలండి మనము? మనం మొదటి యోహాన పత్రికలో రాస్తా అంటాడు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎవరైతే సాతానుని జయించే బిడ్డలుగా ఉంటున్నారో వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. మరి అంతేకాదు, మొదటి యోహాన 5:4 అంటాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. ఈ లోకమును ఎవరైతే లోకమును లోక ఆశలు మరి ఉన్నటువంటి జీవపు డంబము, శరీరాశ నేత్రాశ జీవపు డంబము వీటన్నిటిని ఎవరైతే జయిస్తారో వాళ్ల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయంటున్నాడు. మరి మొదటి యోహాన 4:4 కూడా ఏమంటాడంటే, మీరు దేవుని సంబంధులు, మీరు లోకమును జయించి ఉన్నారు అంటాడు. సో ఎవరైతే లోకాన్ని జయిస్తారో, దుష్టుని ఎవరైతే జయిస్తారో, శరీర ఆశల్ని ఎవరైతే జయిస్తారో ఆ జయించే వాళ్ల పేర్లు మరి జీవ గ్రంథంలో వ్రాయబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఇంకొకళ్ళు ఎవరయ్యా ఆ జీవ గ్రంథంలో వ్రాయబడిన వారు అనంటే, ఎవరైతే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు జయించిన వారిగా ఉంటున్నారు. సో మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఎవరైతే తమ సొంత ప్రాణాలని ప్రేమించకుండా ప్రభువుని ప్రేమిస్తూ ప్రభు కొరకు జీవించడానికి మరి నిర్ణయాలు తీసుకున్నటువంటి బిడ్డలుగా ఉంటున్నారో వాళ్ల పేర్లు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నట్ట. మొదటిగా ఎవరైతే మరి పాపము చేస్తారో వాళ్ల పేర్లు కొట్టివేయబడతాయి. అంటే కేవలం రక్షణ పొంది పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళ పేర్లు ఉంటాయి. రెండవదిగా చూస్తే ఎవరైతే మరి జయించినటువంటి వారుగా ఈ లోకాన్ని లోక ఆశలను దుష్టుని జయించిన వారు ఉంటున్నారు, వాళ్ల పేర్లు ఉంటాయి. తమ ప్రాణమును మరణం వరకు కూడా ప్రేమించని వారి పేర్లు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి అంటున్నాడు. మూడవదిగా ఎవరి పేర్లు ఈ జీవ గ్రంథంలో ఉంటాయి అని అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 చూద్దాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎవరి అంటే నిజంగా ఎంత గొప్ప కదా, వాళ్ళు ఇంకా ఆ యొక్క తీర్పు ఇవన్నీ కూడా కాకముందే వాళ్ల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అనేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడంటే ఎంత ధన్యకరమైనటువంటి జీవితం మరి ఆ యొక్క ఆ స్త్రీలది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా అటువంటి జీవితం మనకు కూడా ఉంటే ఎంత ధన్యం. మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయనేటువంటి ఆ నిశ్చయతతో ఈ రోజున మనం ఉందా? ఆ నిశ్చయత మనకి ఎస్, నా పేరు ఇప్పుడు చూస్తే కూడా నా పేరు వ్రాయబడి ఉంటుంది. మనం స్కూల్లో ఎగ్జాంపుల్ చిన్నగా మనం అర్థం చేసుకోవాలనంటే అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుందండి. సో చాలా ఒక నెల రెండు నెలలు వాళ్ళు రాలేదనుకోండి, ఏం చేస్తారండి వాళ్ళ స్కూల్ వాళ్ళ క్లాస్ టీచరు? ఆ పేరుని ఆ బుక్ లో నుంచి ఆ రిజిస్టర్ నుంచి తీసేస్తారు. సో అంటే మన పేరు కంటిన్యూస్ గా ఎండ్ వరకు ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ రెగ్యులారిటీలో మనం ఉంటేనే మన రక్షణను కొనసాగించుకుంటూ భయముతో వణకుతో జాగ్రత్త కలిగి దుష్టుని జయిస్తూ లోకాశలు జయిస్తూ మనం ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే చివరి వరకు ఆ యొక్క మన పేరు జీవ గ్రంథంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం లూకాసువార్త 10:17 చూస్తే, ఆ 70 శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా, మీ అందరికీ తెలుసండి యేసుక్రీస్తుకి మొట్టమొదటిగా చాలా మంది శిష్యులు అయ్యారు, తర్వాత కొన్నిసార్లు చూసినప్పుడు 70 అని, చివరికి 12 మాత్రమే మిగులుతారు. ఆ 12 కూడా యూదా లాంటి వాళ్ళు తప్పిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ 70 శిష్యులు ఆ దేవుడు వాళ్ళని వాళ్ళకి ఆత్మ వరాలనిచ్చి మీరు వెళ్ళండి, మరి మీరిద్దరిద్దరుగా వెళ్లి అనేకులు మరి రోగులని స్వస్థపరచండి, దయ్యాల్ని వెళ్లగొట్టండి అని వారికి అపవిత్రాత్మ మీద ఆ యొక్క శక్తిని ఇచ్చి ఆయన పంపినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ఆ 70 శిష్యులు సంతోషంతో, నిజమే కదా మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్లిపోతూ ఉంటే ఎవరికైనా సంతోషమేనండి, తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా, 20 చూద్దాం, దేవుడేమంటున్నాడంటే అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినని సంతోషించడని వారితో చెప్పను. ఏదో దయ్యాలు లోబడుతున్నాయని నీ పేరు పరలోకంలో ఉందని అనుకోబాకు, దాని గురించి నువ్వు సంతోషించడం కాదు, పరలోకములో పరలోకమందు నీ పేరు వ్రాయబడుందా లేదా అనేటువంటి విషయాన్ని దానిని బట్టి నువ్వు సంతోషించు అని. నువ్వేదో దేవుడు ఆత్మ వరాలు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి నాకు అనుకుంటున్నావేమో గాని దానితో పాటుగా నీ పేరు గ్రంథములో ఉందా లేదా అనేటువంటిది దాని విషయంలో నువ్వు శ్రద్ధ వహించాలి అని. అది సంతోషకరమైనటువంటిది, నువ్వు యొక్క సూచక్రియలు చేసే దీనికన్నా కూడా అని దేవుని వాక్యం చెప్తోంది. మరి ప్రకటన గ్రంథం 13:8 చూస్తే, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. మనందరికీ తెలిసినటువంటి మాట, ఎవని పేరేను జీవ గ్రంథమందు ప్రకటన గ్రంథం 20:15 వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో మరి పడవేయబడును అని వ్రాయబడుతుంది. ప్రియా స్నేహితులారా, ఈరోజున దేవుని ఒకసారి మనం ఒకసారి ఏం ధ్యానం చేస్తాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైనటువంటి గ్రంథాలు తెరవబడతాయని మనం చూస్తున్నాం, పరలోకంలో అనేకమైనటువంటి గ్రంథాలు ఉంటాయని. ఆ గ్రంథములో మరి మొదటిగా మనం చూస్తే ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళ బుక్ ఆఫ్ లివింగ్, ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నటువంటి వారి ప్రతి దినాలు మరి దేవుని గ్రంథంలో వ్రాయబడతాయని చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే బుక్ ఆఫ్ టీయర్స్, మరి మన కన్నీళ్లు మనం ఎన్నిసార్లు కన్నీళ్లు కార్చామో, వ్యర్థంగా కార్చినటువంటి కన్నీళ్లు, దేవునికి అసహ్యాన్ని తెప్పించేటువంటి రీతిలో కార్చిన కన్నీళ్ళ, లేక ప్రభు కొరకు ఆత్మల కొరకు నువ్వు కార్చిన కన్నీరు దేవుని గ్రంథములో మరి
లిఖితము చేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన కొరకు నీవు చేసినటువంటి ప్రయాణాన్ని కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, వాటిని కూడా నీ గ్రంథంలో లిఖితము చేస్తానని చెప్తాడు. బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, నువ్వు జ్ఞాపకార్థ గ్రంథము, నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆ మాటలన్నీ కూడా గ్రంథంలో, ఒక గ్రంథంలో రాయబడి ఆ గ్రంథం తెలిస్తే నీ చరిత్రను ఎప్పుడెప్పుడు ఎవరెవరి గురించి ఏమేమి మాట్లాడావు, దేవుని గురించి నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు, ఆయన ఎందు భయభక్తులు గల వారు మాట్లాడుకుంటుండగా ఆయన వింటున్నాడు అంటున్నాడండి. సో ఆ బుక్ లో నీవి ఏ రకంగా రాయబడి ఉంటుంది. తర్వాత మనం నాలుగోదిగా చూస్తే బుక్ ఆఫ్ డీడ్స్, మన క్రియల గ్రంథము. మనం ఎలాంటి క్రియలు మనం చేస్తున్నాం, ఎవరికైనా మనం సహాయం చేస్తున్నామా, కేవలం మన కొరకు మనం మాత్రమే బ్రతుకుతున్నామా, ఇతరులకు మనం ఆతిథ్యం ఇస్తున్నామా, లేదా మన ఇంటికి వచ్చిన వారిని ఏ రకంగా మనం ట్రీట్ చేస్తున్నాం. కొందరు ఎరుగక ఏ దేవతలకు ఆతిథ్యం ఇచ్చారు అంటున్నాడు. ఈ రోజున మన ఆతిథ్యాలు, మనం చేసేటువంటి సత్క్రియలు, మన క్రియలన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితమయ్యే రీతిలో ఉంటున్నాయి. మరి మనం చేసే ప్రతి దాన్ని బట్టి, దేహంతో జరిగించిన ప్రతి దాన్ని బట్టి ఆయన ఎదుట మనము నిలబడవలసినటువంటి అవసరం ఉంది. చివరిగా ఐదో గ్రంథం చెప్తున్నాను, ద బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథం అని వేరొక గ్రంథం. ఈ గ్రంథంలో, బుక్ ఆఫ్ లివింగ్ లో మన పేరుండొచ్చండి, ఆయన కొరకు కన్నీటి కాచినటువంటి వాటిలో ఉండొచ్చు, ఆయన కొరకు మనం చేసిన ప్రయాణాల్లో ఉండొచ్చు, కానీ వీటన్నిటిలో ఉన్నా లేకపోయినా జీవ గ్రంథం అనేటువంటి పుస్తకంలో నీ పేరు వ్రాయబడకపోతే మాత్రం, మరి ఆ గ్రంథంలో లిఖితం చేయబడకపోతే ప్రకటనలో అంటున్నాడు రెండవ మరణం అని. ఈ గ్రంథంలో నీ పేరుందా? మరి ఆ సహకారులు క్లెమింత్ వీళ్ల పేర్ల గురించి వ్రాసుకుంటూ ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. ఒకవేళ నిజంగా అక్కడ నీ పేరు వ్రాయబడి ఉంటే ఆ సహకారులన్న దగ్గర నీ పేరుంటుందా? జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజున ముందుగానే వాళ్ళకి తెలియబడినే అంటే వాళ్ల జీవితాలు, మన పేర్లు అయితే ఉన్నాయా లేదా అని మనం అనుమానపడాలి. కానీ మరి ఆ క్లెమెంత్ వీళ్ల పేర్ల గురించి వ్రాసుకుంటూ వాళ్ళ జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అని చెప్పి చెప్పబడి ఉంటుంది. ఈరోజున మన పేర్ల విషయంలో మనం ఆలోచన చేద్దాం. మరి దయ్యములు మీకు లోబడుతున్నాయి, లేక మేము దేవుని కార్యాలు ఎన్నో చేస్తున్నాం, మేము ప్రతిరోజు మేము ప్రార్థనలో కూడుకుంటున్నాం, మేము ప్రతి ఉదయ కాలంలో మేము ప్రార్థనలో ఉంటున్నాం, స్త్రీల సహవాస ప్రార్థన మంచిదే, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఎంతగానో అవసరమై ఉంటున్నాయి. అయితే మన పేర్లు జీవ గ్రంథములో చివరి వరకు ఉండేటువంటి వారిగా ఉంటున్నాయా? ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ప్రభువా, నా పేరు నీ జీవ గ్రంథంలో నిత్యము ఉండేటట్లుగా మరి ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు కనబడకపోతే అగ్నిగుండంలో పడవేయబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళం ప్రార్థన చేసుకుందాం, నా పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా? దయ్యాలు లోబడుతున్నాయని సంతోషపడవాకు, 24 గంటలు నేను ప్రార్థనలో ఉంటున్నానని సంతోషపడవాకు, అనేక మందిని వాక్యాన్ని ప్రకటిస్తున్నానని సంతోషపడుతున్నాం మేము, అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నాం, ఎంతో కన్నీళ్లతో నేను ప్రార్థన చేస్తున్నానని సంతోషపడుతున్నాం మేము, అన్ని కాదు కానీ నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? ఒక్కసారి వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకుందాం. అందరం కూడా ఎవరికి వాళ్ళం, అవునండి, మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మన పేరు ఉందో లేదో చెక్ చేసుకుంటాం. ఈ రోజున కళ్ళు మూసుకొని ఒకవేళ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ పరలోక ఆ గవిని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరు లేదు అనంటే మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందండి. అక్కడికి వెళ్ళి పేరు లేదని తిరిగి రావడం అనేది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా, ఎంత అప్పుడు మనం ఏడ్చి మొత్తుకున్న లాభం ఉండదు, తిరిగి రాసే అవకాశం కూడా ఉండదు ఆ సమయంలో. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే మన పేరును అక్కడ నిత్యము రాయించబడ్డానికి ప్రయాసపడదాం. ఒకసారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం, దేవా, నా పేరు నీ జీవ గ్రంథంలోంచి కొట్టివేయబడుకున్నట్లుగా నా అన్ని విషయాలు నా ప్రవర్తనలో నేను సరిగ్గా ఉండడానికి సహాయం చేయండి. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఎవరి పేరైనా జీవ గ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు అంటున్నాడు. అటువంటి పరిస్థితికి నేను కానీ నా బంధువులు కానీ నా అత్త సమ్మన్ ప్రతి వాళ్ల పేరు ఉండినట్లుగా ప్రభువా ప్రశ్నించుకుందాం. ఒక చక్కటి పాట ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. అక్కడ చాలా వ్రాస్తాడండి ఆ పాటలో ఎన్ని అర్థాలు ఉంటాయో. మరి ప్రార్థన చేసే వీరుల లిస్టులో నీ పేరుందా? వాక్యాన్ని చేసినటువంటి వాళ్ల లిస్టులో నీ పేరుందా? ఈ లిస్టులో నీ పేరుందా? ఆ లిస్టులో నీ పేరుందా అని ఎన్నో రకాలైనటువంటి ఆ మాటలు, మరి ఆ యొక్క పాటలు నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి ఆ పాటను ఒకసారి మనం ఎవరైనా జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సముఖంలో ఉండేటువంటి ఆ గ్రంథాల్లో నీ పేరు ఉందా లేదా? మరి ప్రార్థన చేసేటువంటి వాళ్ల దాంట్లో నీ పేరు ఉందా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని సన్నిధి జీవవాక్యం ఇళ్లలో చాటుచు జీవితములు అర్పించిన హతసాక్షుల దానిలో నీ పేరుంటుందా? ఆకాశ మండలంలో అంధకార శక్తులను గెలిచినటువంటి విజయవీరుల లిస్టులో నీ పేరుంటుందా? మరి తర్వాత దేవుని సన్నిధి మహిమాధననిధి దాతను వేడి వరమును పొందిన ప్రార్థన వీరుల కవిలలో నీ పేరుందా? పరము నుండి ప్రభువు దిగగా పరిశుద్ధులు పైకెగా పరిశుద్ధుల కవిలలో నీ పేరుందా? ఈ లిస్టులలో నీ పేరుందా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీ సముఖంలో ఉన్నటువంటి ఆ కవియలు ఏవైతే ఉన్నాయో, ఆ పుస్తక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో నా పేరు ఉండినట్లుగా సహాయం చేయమని మనం ప్రభువును అడుగుదాం. అందరం తల్లు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. వ్యక్తిగతంగా ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ మన క్రియల గ్రంథంలో మన క్రియలు ఎలాగ వ్రాయబడి ఉంటాయి, జ్ఞాపకార్థ గ్రంథంలో భక్తులు మాట్లాడుకొనుచుండగా ఆయనను స్మరించుచూ ఉండగా ఏ రకంగా రాయబడి ఉంటాయి, మనం కార్చే కన్నీరు, మనం సంచరించే సంచారాలు, మన పాదముల సంచారములు ఆయన గ్రంథంలో వ్రాయబడి ఉండగా ఏ రీతిగా వ్రాయబడి ఉంటాయి? జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడుందా? ఒకసారి వ్యక్తిగతంగా మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ, మరొక్కసారి ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ, అవును ప్రభువా, నీ జీవ గ్రంథంలోండి నా పేరెంత మాత్రము తుడుపు పెట్టకు నాయన, నాకు సహాయం చేయినా ప్రభువా, నేను ప్రతి విషయంలో నీకు లెక్క అప్పగించగలిగేటువంటి బిడ్డగా ఉండడానికి మమ్మల్ని మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడనికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ మధ్యాహ్నం నా తండ్రి నాయన యొక్క కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు నా ప్రభువా నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. అంతం వరకు నాయన మా పేర్లు నా తండ్రి ఏ మాత్రం కూడా మధ్యలో తుడుపు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా నా ప్రభువా నాయన మా యొక్క ఆ యొక్క కన్నీటి బుడ్డెలో ప్రభువా నాయన మరి తండ్రి ఆ యొక్క సంచారాల గ్రంథంలో ప్రభువా మా క్రియల గ్రంథంలో నా తండ్రి నీ జ్ఞాపకార్థ గ్రంథంలో నా ప్రభువా నాయన జీవ గ్రంథంలో నాయన మా పేర్లు ఉండినట్లుగా మేమందరం కూడా నా ప్రభువా నీ రాజ్యానికి వారసులుగా ఉండినట్లుగా సహాయం చేయమని గ్రంథంలో విప్పబడుతూ ఉన్నప్పుడు ప్రభువా వాటన్నిటిలో మా పేర్లు మేము కలిగి ఉండగలిగేటువంటి కృపను దయచేయమని నీకు ధైర్యంగా లెక్క అప్పచెప్పగలిగేటువంటి బిడ్డలంగా నమ్మకంగా ఉండగలిగేటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.